సత్యవస్తువు ఏది? బ్రహ్మ పదార్థం ఒకటే సత్యవస్తువు. ఆచార్యుల వారు ప్రవచనం, ఆచార్యుల వారు బ్రహ్మ వస్తు సత్యవస్తు అని చెబుతున్నారు. అసలు మన శరీరం దాటి ఇంకా మనసు దగ్గరికి వెళ్ళటం, ఈ శరీరం దాటి అసలు మనసు దగ్గరికి వెళ్ళేది మన జీవితాలు. ఇంకా మనకి ఫిజికల్ లైఫ్ ఉంది కానీ మెంటల్ లైఫ్ లేడు. ఇంకా అంటే శారీరక జీవితం ఉంది, మనకు మానసిక జీవితం తెలియనే తెలియదు. అది మానసిక జీవితం లేని వాడికి బ్రహ్మ పదార్థం ఏంటి, ఆత్మ పదార్థం ఏంటి, సత్య వస్తుంది అంట. అటుకులు రుచి మనిషి నోట్లు వేసుకుంటే అటుకులు రుచి అని తెలుస్తుంది, కానీ దొండపోతున్న నోట్లు వేస్తే అటుకులు రుచి అని తెలుస్తుంది. ఏమంటే క్షీరాణం రుచిగా ఉందంటే నోట్లు వేసుకుంటే తెలుస్తుంది రుచిగా ఉంది, లేదు ముక్కులు వేసుకుంటే. అంటే అర్హత ఉన్న వాడికి, యోగ్యత ఉన్న వాడికి ఆచార్య వారు చెప్పే మాటల విషయం దాని విలువ, దాని బరువు, దాని లోతు తెలుస్తుంది. కానీ మామూలుగా పై పై జీవితం జీవించే వాడికి తెలియదు. ఇది ఫిజికల్ బాడీ. ఈ శరీరం మేము కనిపిస్తాం చూడండి, ఇది స్థూల శరీరం, భౌతిక శరీరం. దీని ఇంగ్లీష్ లో ఫిజికల్ బాడీ ఉంటుంది. ఏమండి, ఈ శరీరమే మనకి తల్లి కడుపులో బయటకు వచ్చింది, ఈ శరీరం పెరుగుతుంది, ఈ శరీరం మొసళ్ళు అవుతుంది, ఇందులో మాంసం అయ్యేది రసమయం, ఈ శరీరమే మొసళ్ళు అవుతుంది, ఈ శరీరం పెరుగుతుంది, ఈ శరీరం లావు పడుతుంది, ఈ శరీరం సన్నబడుతుంది, ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఈ శరీరానికి అనారోగ్యంగా వస్తూ ఉంటుంది, మళ్ళీ శరీరం పడిపోతుంది, పడిపోయినప్పుడు దీన్ని తీసుకెళ్లి దహనం చేస్తారు. ఇది ఫిజికల్ బాడీ. ఆచార్యులు వారు ఎక్కడ ఉన్నారో మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఆధ్యాత్మిక విద్య అంటున్నారు, బ్రహ్మ పదార్థం అంటున్నారు, మన ఈ శరీరాన్ని దాటలేదు. పోనీ మనకి మానసిక జీవితం మనస్సు అనేది ఉందని ఒప్పుకుంటున్నారు లేదు మీరు? దేవుడి విషయం బ్రహ్మ పదార్థ విషయం వదిలేయండి, మనస్సు అనేది ఉంటుందని మీకు తెలుసు కదా, మనస్సు అనేది లోపల ఉంటుంది కదా, దాని మెంటల్ బాడీ అంటారు. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ. ఈ మనస్సునే మెంటల్ బాడీ అంటారు. ఈ శరీరం ఏంటంటే లోపల ఇంకో శరీరం ఉంది మనకి, ఆ లోపల ఉన్న శరీరాన్ని మెంటల్ బాడీ అంటారు. అంటే ఏంటి, మనకున్న ఈ మాంసాన్ని రక్తాన్ని ఇముకులు కలిపినటువంటి ఈ మాంస ముద్దని, ఈ మామూలు ఈ శరీరాన్ని స్థూల శరీరం ఎలా అంటున్నారు, లోపల ఇష్టాలు ఇష్టాలు రాగద్వేషాలు కామక్రోధాలు ఇవన్నింటినీ కలిపి లోపల ఉన్న శరీరానికి మెంటల్ బాడీ అంటారు. ఇందులో ఏమో మాంసం రక్తం ఎముకలు ఉంటాయి, లోపల ఉన్న శరీరం ఏముంటాయి, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభిత్వం ఉంటుంది, భయం ఉంటుంది, అసూయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మళ్ళీ అంటే మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి, ఇవన్నీ కూడా లోపల ఉన్న శరీరం. మన ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది, అదే వారంటే మాకు ఏం ఇష్టం ఉండదండి, మీరు మాకు జతలేండి, వారికి మాకు ఇష్టమండి, వారంటే మాకు ఏం ఇష్టం ఉండదు, ఇలా ఉంటారు మనకి ఏం అయిష్టాలు ఇష్టాలు, కోపాలు తాపాలు, లోపాలు పాపాలు, రాగద్వేషం, ఇవన్నీ లోపల ఇవన్నీ కలిపి లోపల శరీరం తింటారు. దాన్ని ఏమంటారు, మెంటల్ బాడీ. ఇంగ్లీష్లో ఏమంటారంటే మెంటల్ బాడీ అంటారు, అంటే మానసికమైన శరీరం. దాన్ని ఏదంత పరిభాషలు ఏమంటారంటే సూక్ష్మ శరీరం అంటారు. ఇదేమో స్థూల శరీరం, లోపల అన్నది సూక్ష్మ శరీరం, అంటే అది కూడా శరీరమే, రాగద్వేషాలతో కూడినటువంటి శరీరం. ఇప్పుడు ఆచార్యులు వారు ఏం చెప్తున్నారు, బ్రహ్మ పదార్థం గురించి చెప్తున్నారు. బ్రహ్మ పదార్థం గురించి చెప్పడం ఎక్కడ దాకా వెళ్ళడం కానీ మన ఈ స్థూల శరీరం దాటి మనసు శరీరంలోకి వెళ్ళాలి, సూక్ష్మ శరీరం దాకా కూడా వెళ్ళాలి. కొంతమంది మనుషులు పుట్టాక పెరిగి పెద్దవాళ్ళు అయి మామూలుగా మరణించే వరకు కూడా ఈ స్థూల శరీరమే కానీ సూక్ష్మ శరీరం కూడా గురించి కూడా తెలియదు. అసలు సూక్ష్మ శరీరం ఎలా ఉంటుందో, మానసిక జీవితం ఎలా ఉంటుందో, దాని లోతులు ఎలా ఉంటాయో, దాని అందాలు, దాని సౌందర్యాలు, దాని పరిచయం ఎలా ఉంటుందో, ఎప్పుడు కూడా టచ్ చేయకుండా చచ్చిపోతారు. అలా మానసిక జీవితం లేని వాడికి ఆధ్యాత్మిక జీవితం లేదు, ఆత్మ జీవితం లేదు, పరమాత్మ తెలుసుకునే సమస్య లేదు. మెంటల్ లైఫ్ స్టైల్ మనలో మెంటల్ లైఫ్ ఉన్న వాళ్ళు ఎంతమంది, ఫిజికల్ లైఫ్ మన అందరికీ ఉంది, గాలి పీల్చుకుంటున్నాం, గాలి విడిచిపెడుతున్నాం, మన రబ్బర్ లాగా గాలి విడిచిపెడుతున్నాం, గాలి తీసుకుంటున్నాం, గాలి విడిచిపెడుతున్నాం, కానీ ఇదంతా ఫిజికల్ లైఫే. మరి మెంటల్ లైఫ్ మనలో ఎంతమందికి ఉంది? ఈ ఫిజికల్ లైఫ్ ఏమో జంతువులకు కూడా ఉంది, మనుషులకు జంతువులకు కూడా ఫిజికల్ లైఫ్ ఉంది. ఆలోచించలేకపోవచ్చు కానీ ఫిజికల్ లైఫ్ ఉంది. అది కర్మ చేయలేకపోవచ్చు, ఒక పని చేయి, ఈ పని మంచి, ఈ పని చెడు అని ఆలోచన చేసి ఒక పని చేయలేకపోవచ్చు జంతువు, కానీ మనిషి ఆలోచించగల శక్తి ఉంది. ఆలోచించే శక్తి లేనప్పుడు మెంటల్ లైఫ్ లేదన్నమాట, మెంటల్ లైఫ్ లేనప్పుడు జంతువుతో సమానం. మనిషి దేహం, మనిషి దేహం ఉండొచ్చు, మెంటల్ లైఫ్ లేకపోతే జంతువుతో సమానం. అయితే మనం ఏమో అన్నం తింటున్నాం, గడ్డి తింటాం, ఇల్లు మనం తాగుతున్నాం, అవి తాగుతాం, ఇప్పుడు మనం ఏ గూడ్లు అయితే తింటే ఎవరో వాళ్ళు తింటున్నాం, మనం ఇడ్లీ అయితే తింటే ఎవరో వాళ్ళు తింటున్నాం. మళ్ళీ ఫిజికల్ లైఫ్ తినే పదార్థం అయితే అన్ని ఒకటి. భయం ఆటలు కొందా మనకుంది, ఇష్టం ఆటలు కొందా మనకుంది, అయిష్టం ఆటలు కొందా మనకుంది. ఇప్పుడు దూడ కూడా చూడ ఒక అలవలో గడ్డిస్తే కొన్ని కొన్ని దూడలు నెమ్మదిగా తింటాయి, కొన్ని కొన్ని దూడలు ఎర్ర దూడలు పొడిచేసి తినేస్తా ఉంటుంది దూడ. అలాగే కొంతమంది మనుషులు కూడా పళ్ళు పగులు వేసి పళ్ళు పెడితే ఎరకడ తమలు తినేస్తారు, మీరు బాగా తినేస్తారు. అది ఒకే పళ్ళు ఎవరైనా మీరు ఎప్పుడు పెట్టుకోండి. కొంతమంది మనుషులు కూడా దూడలాగే ఒకే ప్లేట్లో మీరు పగులు పెట్టిస్తే కొంతమంది ఏం చేస్తారు, ఎదటోడు మనకంటే ఎక్కువ తినేస్తారు, మనకంటే వీటికి ఎవరో తినేస్తారు. ఒకే ప్లేట్లో మీరు పట్టు చూస్తే ఈ లక్షణాలు కొన్ని దూడల్లో కూడా ఉంటాయి. ఒక అలవలో గడ్డేస్తే మీరు గబగబా ఈ తినేస్తున్నారు పొడిచే, మన ఎదరు దూడ పొడిచేస్తాం ఈ గడ్డి ఇది తినేయటం కోసం. అదేవిధంగా ఇది మామూలు జంతువుల్లోనే మనుషులు ఉన్నటువంటి కామన్ లక్షణాలు చాలా ఉంటాయి. అయితే ఏంటి మానసిక జీవితం, మానసిక జీవితం లేని వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం రానే రాదు, ఆధ్యాత్మిక పట్టుపట్టదు. అయితే మానసిక జీవితం ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూశారా? ఆ మానసిక శరీరాన్ని బాగు చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? మీ స్థూల శరీరం వస్తుంది, మనకి ఏదైనా రోగం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, మందు వేసుకుంటున్నాం, వాడుకుని తగ్గించుకుంటున్నాం. అయితే సూక్ష్మ శరీరానికి రోగం వస్తే దానికి పాడైపోతుంది, దానికి ఏమైనా మీరు మందులు వాడుతున్నారా, దానికి ఏమైనా దాన్ని బాగు చేసుకోవడానికి కృషి చేస్తున్నారు? అసలు మెంటల్ బాడీ మానసిక శరీరం ఒకటి ఉందని తెలియనప్పుడు మనకి దాన్ని ఏం బాగు చేసుకుంటాం, ఆరోగ్యం కోసం ఏం చూస్తాం? అది వస్తువు ఉందని మనం తెలియజలేదు కదా. ఈ స్థూల శరీరం ఎలా ఉందో మనకి లోపల మనస్సు అనేది ఒకటి ఉందని తెలిస్తే కదా ఆరోగ్యంగా ఉందో అనారోగ్యంగా ఉందో అసలు పరిశీలన చేసుకోవడం. ఇది బెదవాడ జంక్షన్ లాంటిది మానవ శరీరం. బెదవాడ జంక్షన్ ఎటువంటిది అంటే మీరు కలకత్తా వెళ్ళాలంటే కలకత్తా వెళ్ళొచ్చాం, అది ఢిల్లీ పోవాలంటే ఢిల్లీ పోవచ్చు, ఇటు మద్రాస్ పోవాలంటే మద్రాస్ పోవచ్చు, ఇటు పాలకొండ రావాలంటే పాలకొండ రావచ్చు. అలాగే బెదవాడ జంక్షన్ లాంటిది మానవ శరీరం కూడా. ఈ మానవ శరీరం జంక్షన్ లాంటి నుంచి పల్లి లోకాలకు వెళ్ళొచ్చు, కింద లోకాలకు వెళ్ళొచ్చు, మంచి లోకాలకు వెళ్ళొచ్చు, చెడ్డ లోకాలకు వెళ్ళొచ్చు, మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు. సాక్షాత్ ఈ మానవ శరీరం నుంచి మోక్షాన్ని కూడా పొందొచ్చు. అయితే పశువుకి అధికారం లేదు, మనిషికి అధికారం ఉండదు. కానీ ఈ జర్నీ చేసి కర్మ చేసి అంటే పని చేసి ఈ అధికారం మనిషి జన్మలో ఉన్నది. కానీ ఈ అవకాశం పశువుకి లేదు. మీకు మనకు ఆలోచించే శక్తిని ఇచ్చాం, ఆలోచించే శక్తిని మనకి ఇచ్చాడు కాబట్టి దానికి విడదీసుకునే వివేకం అంటే దాన్ని మన డిస్క్రిమినేషన్ మనకి చాలా అవసరం. మనకి జంతువు కంటే మనకి ఎక్స్ట్రా ఉన్నది ఏంటంటే థింకింగ్ ఫ్యాకల్టీ. ఈ మెంటల్ బాడీ ఈ మానసిక శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవాలి, అది ఆరోగ్యం చెడిపోయింది. ఈ శరీరం స్థూల శరీరం కొంతవరకు ఆరోగ్యంగా ఉంది, కానీ మానసిక శరీరం ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. మనస్సు కనుక ఎవరికైతే ఆరోగ్యంగా లేదో, ఎవరికైతే శుద్ధిగా లేదో, ఎవరికైతే బాగుగా లేదో, మనస్సు ఎవరికైతే కుదిరిగా లేదో వాళ్ళకి జ్ఞానం రాదు. మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అటువంటి పవిత్రమైన మనసు, ఏకాగ్రమైన మనసు జ్ఞానం అనే గమ్యాన్ని దారి చూపిస్తుంది. కానీ ఎవరికి జ్ఞానం గమ్యాన్ని దారి చూపిస్తుంది అంటే కృష్ణుడు ఏమన్నాడంటే నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు అన్నాడు. అంటే నీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకుంటే నీకు మిత్రుడు అంటది. నీ మనస్సును ఆరోగ్యంగా ఉంటే ఎవరు ఎవరికి వాడు నీకు అపకారం చేయక్కర్లేదు, నీ మనస్సు నీకు అపకారం చేస్తుంది కాబట్టి నీ మనస్సు నీకు శత్రువు అన్నాడు. నా బుద్ధే నాకు శత్రువు, నా బుద్ధే నాకు మిత్రుడు అని నా బుద్ధిని ఆరోగ్యంగా ఉంచుకుంటే నాకు ఉపకారం చేస్తుంది, నా బుద్ధిని అనారోగ్యంగా ఉంచుకుంటే నాకు అపకారం చేస్తుంది. అంటే నా బుద్ధే నాకు శత్రువు, నా బుద్ధే నాకు మిత్రం. అంటే మీరందరూ కలిసి నా బుద్ధి నాకు సరిగా లేనప్పుడు మీరందరూ కలిసి నాకు ఉపకారం చేయలేరు. నా బుద్ధి సరిగా లేదనుకోండి, నేను బుద్ధి భ్రష్టం అనుకోండి, నా శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే ఏం రాకుండా బుద్ధి భ్రష్టత్వం వచ్చినప్పుడు నా బుద్ధి నేను బుద్ధి భ్రష్టం అనుకోండి, మీరందరూ కలిసి నాకు ఉపకారం చేయాలనుకుంటున్నారు అనుకోండి, నాకు చేయలేరు. ఇంకే నా బుద్ధి భ్రష్టత్వం పొందింది. అంటే డబ్బు పోయిన వాడు బతకగలడు, చదువు లేని వాడు బతకగలడు, కానీ బుద్ధి భ్రష్టుడు కనుక అయితే వాడు అన్ని విధాలు పతనం అయిపోతాడు. అంటే బుద్ధి చాలా ప్రధానం, ఈ బుద్ధే మనకు దారి చూపిస్తుంది. అంటే ఈ బుద్ధిని మనం సరి చేసుకోవాలి. ఈ స్థూల శరీరం నడిపేది మెంటల్ బాడీ, ఈ ఫిజికల్ బాడీ నడిపేది మెంటల్ బాడీ. అసలు మానసిక జీవితం ఎలా ఉంటుందో, దాని స్వచ్ఛత ఎలా ఉంటుందో, దాని లోతులు ఎలా ఉంటాయో అది ఎప్పుడైనా జీవించి ఉంటే కదా. దానికి సంబంధించి మానసిక జీవితం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా జీవించాలి, ఆర్థిక కానీ ఆఖ్యాయత కానీ ఏమైనా జీవించాలి. ఒకటి జ్ఞాపకించుకోండి, మానసిక జీవితం ఆరోగ్యం కోసం ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టేసిన పర్వాలేదు. మానసిక శరీరం యొక్క ఆరోగ్యం కోసం ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టేసిన పర్వాలేదు. ఈ దీని ఆరోగ్యం కంటే దాని ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ స్థూల శరీరానికి 100 రోగాలు ఉన్నాయని కూడా మాట్లాడుతుంది. ఈ 100 రోగాలు కూడా మళ్ళీ జన్మలో ఒక్క రోగం రాదు, ఈ శ్మశానంలో కాలిపోతుంది. నాకు ఇప్పుడు 100 రోజులు షుగర్ కంప్లైంట్ ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, అనుకుని మాట్లాడు. ఇలా 100 రోగాలు ఈ శరీరం అనుకున్నాయి కొన్ని. ఈ శరీరం కాలినప్పుడు ఈ శరీరంలో ఉన్న 100 రోగాలు కూడా కాలిపోతాయి. కానీ లోపల మనస్సులో ఉన్న మనస్సు కూడా శరీరం, మనసు కూడా సూక్ష్మ శరీరం చెబుతున్నట్టు మనసు కూడా శరీరం అంటున్నట్టు దానికి ఉన్న రోగాలు మటుకి శ్మశానంలో కాదు. ఈ శరీరంలో ఉన్న రోగం స్థూల శరీరంలో ఉన్న రోగం కాలిపోతుంది, సూక్ష్మ శరీరంలో ఉన్న రోగం కాదు. ఆ రోగం ఏం చేస్తుంది, మళ్ళీ బ్రాటవర్ మళ్లీ జన్మకు వస్తుంది, ఆ రోగం మళ్లీ శరీరంలో కూడా వస్తుంది. అంటే శరీరం స్థూల శరీరం యొక్క ఆరోగ్యం కంటే మానసిక శరీరం యొక్క ఆరోగ్యం ఎవరైతే ప్రధానంగా తీసుకుంటున్నారో వారికి పరమ తత్వానికి దారి కల్పిస్తుంది. ఎవరైతే శుచిగా ఉంటున్నాడో బుద్ధి విషయం ఆయన పవిత్రుడిగా ఉంటాడు. ఈ మధ్య నేను మొన్న సుళ్ళు రిపేర్ వెళ్తుంటే ఒక గుండె జబ్బు పేషెంట్ మద్రాసు అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. కూడా ఒక డాక్టర్ గారు ఆ పేషెంట్ యొక్క భార్య ఉన్నారు, తెలుగు ఉన్నారు. తెలుగు కూర్చుని ఉండగా ఆ పేషెంట్ భార్య ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ఎరుగుదినండి అన్నారు పేషెంట్ భార్య. అంతవరకు బాగుంది, మీరు భగవాన్ గురించి చెబుతా ఉంటారు కదా అన్నారు, అంతవరకు బాగుంది. సరే అక్కడ చూడ వాళ్ళ కాన్వర్సేషన్ ఆగిపోయింది, ఇంకా డాక్టర్ గారు మొదలు పెట్టారు. మీరు చెప్పే ఉపన్యాసాలు పేపర్లో చదువుతున్నానండి అన్నారు. ఆయన డాక్టర్ ఈయన ఈ పేషెంట్ కాంట్రాక్టర్ గారు నాకు గుర్తొస్తానండి అన్నాను. నేను ఆయన కొంతకాలం కాంట్రాక్టర్ చేశాను. అప్పుడు ఆ డాక్టర్ గారు కాంట్రాక్టర్ చేశారని, పూర్వం కాంట్రాక్టర్ చేశారని ఆయన ఏముందనుకో, ఏమిటి అనుకుంటున్నారు, బొమ్మ ఎక్కడం కోపడతాడు. అంతవరకు డాక్టర్ గారు నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి 100 ఎకరం ఉందండి కొబ్బరికాట అన్నారు. అంటే ఏంటి, ఆయన హృదయం ఆ డబ్బు మీద అటాచ్మెంట్, ఆ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్. ఒక్కసారి హృదయంలో ఈ విధంగా అయితే ఎంత ఆ మాట ఎంత పోసుకొచ్చినప్పుడు ఆయన హృదయంలో ఎంత ప్రాపర్టీ ఉన్నది, ఎంత అటాచ్మెంట్ ఉంది, ఒక్కసారి ముఖానికి నా ముఖానికి అర్థంలో చూసినట్టు అనిపించింది. అంటే ఏంటి, మానసికంగా వాళ్ళు ఎంత పెరాలసిస్ స్థితిలో ఉన్నారు. మామూలుగా ఎడ్యుకేషన్ ఉంది అంటే మానసికంగా ఎంత బ్యాక్వర్డ్ స్థితిలో ఉన్నారు తెలుస్తుంది. అది మానసిక అనారోగ్యం. అంటే నాతోటి మామూలు విషయాలు మాట్లాడినప్పుడు ఎంత న్యాచురల్ గా మాట్లాడుతున్నారు, ఎంత నార్మల్ గా మాట్లాడుతున్నారు. నిజమానికి 100 ఎకరం కొబ్బరి చాటున్నా అంత న్యాచురల్ గా మాట్లాడి నేనేం అప్సెట్ అవ్వకూడదు. అంత న్యాచురల్ గా చెప్పలేపోయారు, ఇంకే చెప్పలేపోయారు. ఆయన హృదయంలో ఆ ప్రాపర్టీ మీద డీప్ ఎఫెక్షన్, ఆ డీప్ అటాచ్మెంట్, అదే మానసికమైనటువంటి మన శరీరం శుభ్రంగా ఉండాలనుకుంటాం, మన బట్టలు శుభ్రంగా ఉండాలనుకుంటాం, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలనుకుంటాం, మన ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం, మన మనస్సు మనకి శుభ్రంగా ఉంచుకోవాలని అనుకోం. కానీ కూడా వచ్చింది మటుకు అది మనస్సు కనుక శుచి లేని వాడికి ఆధ్యాత్మిక విద్య రాదు, ఆత్మ యొక్క దారే కనపడదు. కొంతమంది మామూలుగా ఈ కనుగోలంలో ఇంటికి ఇంటికి శవరణ చేయడం చక్కదు. మామూలుగా పుట్టినప్పుడు ఇలాగా ఉంటే చచ్చిపోయినప్పుడు ఇలాగా ఉంటాయి. కొంతమంది మనుషులు అలాగ ఉంటారు. సొదర మనసు అయితే అసలు చేంజ్కి మనం ఒప్పుకో. ఇప్పుడు ఎక్కడ వేసినా ఎక్కడ ఉన్న పేరు ఎక్కడ ఉందంటే చూడండి, అసలు మనం ఎవరు అవ్వటానికి మనం చేంజ్కి ఒప్పుకోం. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి అమృతాల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ముందు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, నేను ఇక్కడి నుంచి కదలను, నేను బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అని ఎలా కోరుతుంది? ఈ సైకాలజీ, ఈ సైకాలజీకి సంబంధించిన ప్రశ్న మీరు జాగ్రత్త కావాల్సింది. నేను ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి, నేను ఇక్కడి నుంచి కదలను కానీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అని నా కోరిక ఉందనుకోండి. ఇక్కడి నుంచి కదలకపోతే నేను బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి కదలాలి లేదు, లేదా నాకు బ్రిడ్జ్ దగ్గర వెళ్ళాలండి, ఈ రెండు అక్కడికి పొసుగుతుంది అసలు అని. ఎప్పుడైతే నేను ఎవాల్వ్ అవ్వాలనుకున్నానో అప్పుడు చేంజ్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి. చేంజ్ అనేది తప్పదు, చేంజ్ లేని వాళ్ళు ఎవాల్వ్ అవ్వాలి. అంటే మీరు కనుక పరిశుద్ధమైన ఇప్పుడున్న అంటే ఇక్కడి నుంచి కదలకుండా నేను బ్రిడ్జ్ దగ్గరికి ఎలా వెళ్ళాను, ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి మానసిక జీవితాన్ని విడిచిపెట్టకపోతే కొత్త జీవితం రానేరా. ఇప్పుడు ఏ తలంపులైతే మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తున్నాయో, ఏ భావాలైతే మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తున్నాయో, ఏ రాగద్వేషాలు అయితే మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తున్నాయో అవి విడిచిపెట్టను. నేను మార్పు పొందాలి, నేను ప్రగతి పొందాలంటే విడిచిపెట్టకుండా ప్రగతి ఎలా వస్తుంది? నేను కాలు కలపకుండా ఉంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఎలా వెళ్ళాను? నేను మార్పు కోరుతున్నాను, నేను గమ్యానికి వెళ్ళాలని కోరుతున్నాను కానీ మార్పు కోరటం లేదు. గమ్యం నాలో మార్పు రాకుండా నేను గమ్యానికి వెళ్ళి చేరుకోగలను. నీకు కావాలి మోక్షం, నాకు కావాలి మోక్షం, కానీ మార్గానికి ఇష్టం లేదు. మీరు బాగా ఆలోచించండి, మోక్షం మీకు కావాలి, మోక్షం నాకు కావాలి. మనం కలకత్తా వెళ్ళాలండి, కాశీ వెళ్ళాలండి, ప్రయాణం చేయటం ఇష్టం. చేంజ్ లేకుండా ఎవాల్వ్ అవుతారు? ప్రస్తుతం మనకున్న భావాల్ని విడిచిపెట్టకపోతే మనకు నవీన భావాలు ఎలా వస్తాయి? అందుకే భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు సెల్ఫ్ రిఫారం లేకుండా సోషల్ రిఫారం రాదు. భగవాన్ చెప్పింది ఏంటి, నీ సెల్ఫ్ రిఫారం ముఖ్యం, నీకు సెల్ఫ్ రిఫారం లేకుండా సోషల్ రిఫారం రాదు. ముందు నన్ను నేను సవరించుకోలేకపోతే సంఘాన్ని సవరించడం, నన్ను నేను బాగు చేసుకోలేకపోతే సంఘాన్ని బాగు చేసుకోలేను. బాగు చేయలేదు. నన్ను నేను అభివృద్ధిలో తీర్చి లిఫ్ట్ చేసుకోలేదు, సంఘాన్ని లిఫ్ట్ చేయాలి. అది నిజంగా మీరు మార్పుకు నిజంగా మీకు మోక్షం కావాలనుకుంటే, నిజంగా మీరు పెర్ఫెక్షన్ చేరుకోవాలని అనుకుంటే, మనుషులందరూ మారాలి. మార్పు లేకపోతే మానసిక జీవితంలో కనుక మార్పు రాకపోతే ఆ మనిషికి ఇంకా అభివృద్ధి లేదు, ప్రగతి లేదు, సుగతి లేదు. మనం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు జీవించామనుకోండి, మనసు ఏం వికసిస్తుంది, మనసు ఏం ఎదుగుతుంది, మనసు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, మన మనసు మనం సుఖపెడుతుంది, మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుంది, పూర్వం ఉన్న భావాలు ఎటువంటి, ఇప్పుడున్న భావాలు ఎటువంటి, ఈ భావాలు ఏమైనా మార్పు వస్తున్నాయి, తలంపులు ఏమైనా భావాలు మార్పు వస్తున్నాయి, ఏమైనా మంచి స్థితికి తీసుకెళ్లే భావాలు వస్తున్నాయి మనకి, ఏమైనా ఎప్పుడు మీరు ఆలోచిస్తున్నారు మీకు వచ్చి తలంపుల విషయం. మీ తలంపుల విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మీకు ఆరోగ్యం రాదు, మానసికమైనటువంటి ఆరోగ్యం రాదు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, రోడ్డు మీద మైల్ రాళ్ళు ఉంటాయి చూడండి, ఇది 2 మైళ్ళు 3 మైళ్ళు 4 మైళ్ళు 5 మైళ్ళు రాళ్ళు మామూలుగా మైల్ రాయిలు వేస్తుంటారు రోడ్డు మీద. మనకి మైల్ పరపలు ఇంకా 2 మైళ్ళు ఉంది, నర్సరాపల్లి 8 మైళ్ళు ఉంది, తేలిపోతాను మైల్ రాయిలు వేస్తారు రోడ్డు మీద. ఆ మైల్ రాయిలు ఏం ప్రయాణం చేయదు, ఆ ఏ రాయి ఎక్కడ ఉంటే అక్కడ ఉండదు, ఏమో రైలు రాయి మైల్ రాయి ప్రయాణం చేయదు. అలాగే మనుషులు కూడా కొంతమంది మైల్ రాయి మనసు కనుక వికసించకపోతే జ్ఞానం రాని రాదు. అంటే ఎవరైతే లోపల ఉన్న శరీరాన్ని మానసిక శరీరం విషయంలో జాగ్రత్త పడుతున్నాడో వారికి ఆధ్యాత్మిక విద్య, వారికి సౌందర్యం. మీరు ఎప్పుడైనా సౌందర్యాన్ని ప్రేమించారు? మీరు ఎప్పుడైనా సత్యాన్ని ప్రేమించారు? సత్యాన్ని ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ఎవరైతే ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ట్రూత్ తెలియకుండా ఎలా ఉంటుంది? పరబ్రహ్మ స్వరూపం ఒకటే సత్య వస్తువు. ఇప్పుడు మనం ఎవరై ఉన్నాం? మన శరీరమా, మనస్సా, పరబ్రహ్మ వస్తువు? మీరందరూ మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి అంటున్నారు. ఆచార్యులు వారు ఏమంటున్నారంటే, మీరు మోక్షం అడగటానికి మీరు మోక్షం ఉన్నారంటున్నారు. మనం ఆ పరబ్రహ్మ వస్తువు అయి ఉన్నాం. అయితే మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? దేహాన్ని పరబ్రహ్మ వస్తువు అనుకుంటున్నాం కాబట్టి దుఃఖం వస్తుంది. దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, దేహాన్ని పరబ్రహ్మ అనుకుంటున్నాం, అందుకు దుఃఖం వస్తుంది. దేహమే ఆత్మను కొనే బుద్ధి మనకుంది, దేహమే సత్య వస్తువు అనుకునే బుద్ధి మనకుంది, దేహం సత్యం అని చెప్పడానికి ఆచార్య వారు, దేహం ఆత్మను చెప్పలేదు, దేహం పరబ్రహ్మ అని చెప్పలేదు. కానీ దేహమే నిజం అనుకుంటున్నాం, దేహమే ఆత్మ అనుకుంటున్నాం, దేహమే పరబ్రహ్మ అనుకుంటున్నాం, అందుకు మనకు దుఃఖం వస్తుంది. ఒక పరబ్రహ్మలోనే దుఃఖం అనేది లేదు, మన స్వరూపమే పరబ్రహ్మ స్వరూపం, అది మనం అయ్యి ఉన్నాం. అయితే మనకు ఎందుకు అది అనుభవం లేదు? ఈ మానసిక శరీరంలోనూ అనారోగ్యం. ఇది మీరు బాగా అర్థం చేసుకున్నాం. పరబ్రహ్మ స్వరూపం మనం అయ్యి ఉన్నాం. అయ్యాం దట్, నేను అదే అయ్యన్నాను. యు ఆర్ దట్, మీరు అదే అయ్యన్నారు. అది ఎందుకు మనకు అనుభవం లేదు? ఎందుకు మనం అనుభవం లేదు? ఇప్పుడు ఇంతవరకు నేను అంటే దానికి స్ట్రెస్ చేసి చూపినాను, దానికి ఎందుకు మనం అనుభవంలోకి రాకుండానికి మానసికమైన అనారోగ్యం అడ్డొస్తాం. శారీరకమైన అనారోగ్యం కాదు అడ్డొస్తాడ, మానసికమైన అనారోగ్యం అడ్డొస్తాం. శారీరక ఆరోగ్యం కూడా ఎందుకు కావాలంటే, మానసిక ఆరోగ్యం కోసం శారీరక ఆరోగ్యం అవసరం. మనసు సముండుగా ఉండటం కోసం శరీరం కూడా సముండుగా ఉంచుకోవాలి. శరీరాన్ని నడిపేది మైండ్. మనకున్న మానసిక అనారోగ్యం కనుక కంప్లీట్ గా పోతే వస్తే ఇక్కడ ప్రకాశిస్తుంది. అందుకే రమణస్వామి చెప్పేవారు, మీలో లేనిది, మీరు నన్ను గొప్పవారు, గొప్ప స్వామి, గొప్ప విషయాన్ని మీరు చెబుతున్నారు, మీలో లేనిది నాలో ఏమీ లేదని చెప్పారు. మీలో లేనిది నాలో ఏమీ లేదు, మీలో ఏది ఉందో నాలో అదే. అయితే ఋషి ఎందుకు అయ్యాడు? మానసికమైన అనారోగ్యం లేదు. ఎవడైతే మనస్సు ఆరోగ్యంగా ఉంచుకుంటాడో మనసును దాటాడు. నా శరీరంలో రోగం ఉందనుకో నిరంతరం శరీరం జ్ఞాపకం వస్తుంది. నా శరీరం ఆరోగ్యంగా ఉంటే శరీరం జ్ఞాపకం వస్తుంది. మనస్సు ఎవరికైతే పూర్తిగా ఆరోగ్యంగా తోటుందో వాడు మనసును దాటాడు. మనసును దాటిన వాడు జ్ఞానం అవుతాడు. మనస్సును మింగగా, నా మనసును నేను మింగితే జ్ఞానం, ఈ మనసును మీరు మింగితే జ్ఞానం. మిమ్మల్ని ఆత్మను తెలుసుకోవడానికి ఏ తలంపులు అయితే మీకు అడ్డొస్తున్నాయో, మీ డబ్బు మీ దగ్గర అట్టి పెట్టుకోండి, మీ గౌరవాలు కూడా మీరు అట్టి పెట్టుకోండి. మీ గౌరవాలు ఎవరికి బక్కలు? మీ సంపదలు, మీ గౌరవాలు, మీ కీర్తులు, మీ అన్ని కూడా మీరు అట్టి పెట్టుకోండి, ఏం దెబ్బ తగలనివ్వకండి. కానీ ఆత్మను తెలుసుకోవడానికి ఏ తలంపులు అడ్డు వస్తున్నాయో, ఆ తలంపులు విడిచిపెట్టిన వాడు, ఆ తలంపులను త్యాగం చేసిన వాడు నిజమైన త్యాగం. నేను పరబ్రహ్మ స్వరూపునే. అయితే పరబ్రహ్మ స్వరూపం అనుభవం లేదు, ఈ అనుభవంలోకి రాకుండా, నా స్వరూపం నాకు అనుభవంలోకి రాకుండా ఏ తలంపులు అయితే నాకు అడ్డొస్తున్నాయో, ఆ తలంపులు ఎవడైతే విడిచిపెట్టగలుగుతాడో వాడు నిజమైన త్యాగి. త్యాగి కాని వాడు జ్ఞాని కాదు. మామూలుగా పల్లెటూళ్ళలో ఈ రోడ్డు మీద ఎలా దెబ్బలాడుకుంటున్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కూడా ఎలా దెబ్బలాడుకుంటున్నారో, కొట్టుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, అది చదువు విద్య విజ్ఞానం. చదువుకుంటే మనకి జ్ఞానం వచ్చినేమో అనుకుంటారేమో, ఆ మాయలో కూడా పడుతుంది. ఆ చదువు అలా పట్టాడుతుంది అంటే, అది కూడా పొట్ట కోసం చేసే కృషి, అదే కృషి. దానికి జ్ఞానానికి ఎట్టి సంబంధం. ఈ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లో చదువుకునే చదువు కనుక అది నిజమైన చదువు అయితే బజార్లో ఎన్ని దెబ్బలాట్లు ఉన్నాయో యూనివర్సిటీలో అన్ని దెబ్బలాట్లు ఉన్నాయి. బజార్లో ఎంతమంది నడుపుకుంటున్నారో యూనివర్సిటీ క్యాంపస్లు కూడా అంతేమంది నడుపుకుంటున్నారు. అది జ్ఞానం అజ్ఞానం. చదువు లేనిది మీరేం కంగారు పడదు. చదువు కాదు ఇక్కడ పవిత్రత చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ కాదు, ఎవరికైతే ప్యూరిటీ ఉందో వాళ్ళకి ఆత్మదర్శనం అవుతుంది. మనిషి పరమ పవిత్రుడైన వాడికి ఆత్మదర్శనం అవుతుంది, కానీ చదువు ముఖ్యం కాదు. మీకు చదువు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, మీ హృదయంలో సౌందర్యాన్ని పెంచుకోండి. సత్యం కోసం కానీ, శాంతి కోసం కానీ, ప్రేమ కోసం కానీ అలా జీవిస్తున్నామా? మన ఇష్టాయిష్టాల కోసం జీవిస్తున్నామా, లేదా సత్యం కోసం, శాంతి కోసం, ప్రేమ కోసం జీవిస్తున్నాము? మీకు భగవాన్ చెప్పిన మాటల మీద కానీ, గీతలో చెప్పిన మాటలు కానీ మీకు ప్రేమ కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న పిల్లల మీద, మీ ఇంట్లో ఉన్న పిల్లల మీద మీకు ఎంత ప్రేమ ఉందో, కనీసం అంత ప్రేమ అయినా మీకు భగవాన్ చెప్పిన మాటలనే కలుగుతుంది. కలగటం లేదు, అదే మానసిక అనారోగ్య లక్షణం. మీకు రక్త సంబంధం అయిన మనుషుల మీద, మీ మానసిక సంబంధమైన మనుషుల మీద, అంటే మీ ఫ్రెండ్స్, రక్త సంబంధించిన మనుషుల మీద చుట్టాలు, బంధువులు, బంధువులు అంటే బంధించేవాళ్ళు, మానసిక సంబంధమైన జీవితానికి సంబంధించిన వాళ్ళు స్నేహితులు, కనీసం వాళ్ళ మీద ఉన్న మీకు మమకారం, మీ స్నేహితుల మీద, మీ చుట్టాల మీద ఉన్న మమకారం భగవంతుడు చెప్పిన మాటల మీద మీకు ఎందుకు లేదు? కారణం మానసికమైన అనారోగ్యం. పరబ్రహ్మ స్వరూపాన్ని నేను అయ్యున్నానని చెబుతున్నాడు కదా భగవంతుడు, ఆచార్య వారు చెబుతున్నారు కదా, అది ఇప్పుడు నాకు ఏది అర్థమవుతుంది? యథార్థం చెప్పాలంటే మనం మోస్తున్న బరువు ఎవడం మోగుతుంది, ఎంతో బరువు మోస్తుంది. ఈ బరువు భరించలేనటువంటి బరువు మోస్తుంది. మన శరీరాన్ని కొండదీసేస్తుంది, మన మనసును కొండదీసేస్తుంది, శరీరానికి అనారోగ్యం వస్తుంది, మనసుకు అనారోగ్యం వస్తుంది. ఎంత బరువు అంటే ఈ బరువు ఒక 10 బస్తాల బియ్యం బరువు మోయగలం, కానీ అహంకారం మోయలేము. ఈ అహంకారం అందరూ మోసుకుంటుంది. ఈ అహంకారం మోసుకు తిరగటం వల్ల మన శరీరానికి ఆరోగ్యం చెడిపోతుంది, మనసుకు ఆరోగ్యం చెడిపోతుంది, నిరంతరం జీవితం అంటే దుఃఖమయం అవుతాయి. అహంకారం ఎవడైతే ఆ బరువును కింద పెట్టేశాడు, ఎవడైతే వదిలేశాడు, వాడికి ఇంకా బరువు అంటూ లేదు. అహంకారం మనిషి మీద వేసే బరువు ఈ సృష్టిలో అంత బరువు లేదు. అసలు మీకు దుఃఖం వస్తుంది, ఎందుకు దుఃఖం వస్తుంది? అహంకారాన్ని తెలిసి మీ అహంకారం మీ నెత్తి మీద పెట్టే బరువు వల్ల మీకు దుఃఖం వస్తుంది. మనస్సు 70% పరిపూర్ణంగా హెల్దీగా ఉంటే, అది కండిషన్లో కనుక ఉంటే, హెల్దీగా ఉంటే అది మీకు తెలియకుండానే ఆత్మకారం చెందుకోదు. పరిశుద్ధమైన మనస్సుకి పరబ్రహ్మకి తేడా, ఇదో డిఫరెన్స్. ఎవడైతే పరిశుద్ధమైన మనస్సును సంపాదించాడో ఆ పరిశుద్ధమైన మనస్సులో పరబ్రహ్మాకారం చెందు, రెండింటికి డిఫరెన్స్ లేదు. అయితే అంటే పరిశుద్ధం, మన మనసు పరిశుద్ధం కాలేదు కాబట్టి ఎక్కడో మోక్షం ఎక్కడో ఉందని, మనం ఎక్కడో ఉందని ఈ మధ్య గల్ఫ్ మాట్లాడుతుంది. అజ్ఞానం ఎక్కడ ప్రారంభం అవుతుందండి? దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నాం, దూరం అంతా నడవాలి అని ఇలా ప్రారంభిస్తుంది. మన మనస్సు 70% కనుక ప్యూరిటీ కనిపిస్తే, మనస్సుకి ఆ క్లారిటీ కనిపిస్తే, ప్యూరిటీ లేనప్పుడు క్లారిటీ కూడా ఉండదు. మీకు భగవంతుడి పట్ల 100కి 100 రూపాయలు విశ్వాసం ఉందనుకోండి, ఏం అనుమానం, సందేహం కానీ, సంశయం కానీ, సందేహం అనే ముళ్ళు కానీ, సంశయం అనే ముళ్ళు కానీ ఏమి లేవనుకోండి, మన కాళ్ళలో ముళ్ళురిగితే కంగారు పడతాం, కంటిలో నడకబడినా కంగారు పడతాం. కానీ సందేహాలు, సంశయాలనే ముళ్ళు మన మనసులో ఎన్నున్నాయో ఆ ముళ్ళు తీసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారు? ఈ సంశయాలు మాట్లాడితే సంశయం, మాట్లాడితే సందేహం, మాట్లాడితే విపరీత బుద్ధి. ఈ విపరీత బుద్ధి, ఈ సంశయాలు, సందేహాలనే ముళ్ళతోటి మనసు అంతా గుర్తు చేసుకుని మనం ఉంటే, ఈ ముళ్ళు తీసుకోవడానికి ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారని, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మీరు రాకపోతే హాస్పిటల్ పరిగెట్టిపోతున్నారు కదా డాక్టర్ గారిని తీయమని. కానీ సంశయం అనే ముళ్ళు మీరు ఎప్పుడైనా మనసులో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు? ఎవడైతే ఈ ముళ్ళను బయటకు తీసుకోలేదో వాడి విజ్ఞానం. మీరు పూజలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, మంత్రాలు జపిస్తున్నారు, మీరు చేసిన మంత్రం, మీరు చేసిన జపాలకి కనుక నిజమైతే ముళ్ళు బయటకు ఎందుకు రావకుండా? వెనక డాక్టర్ గారు చెప్పాడు, ఆపరేషన్ మటుకు గొప్పగా సక్సెస్ అయింది, కానీ మనిషి చచ్చిపోయాడు అన్నాడు. ఆపరేషన్ మటుకు సక్సెస్, ఆపరేషన్ మటుకు బాగానే చేసాను, ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ మనిషి చచ్చిపోయాడు అన్నాడు. పూజ అయ్యి బాగానే చేస్తున్నాం, జపలు అయ్యి బాగానే చేస్తున్నాం, కానీ అహంకారం బయటకు పోవడం. ఆపరేషన్ బాగానే చేస్తున్నాం, కానీ క్రీ జరగదు. ఆపరేషన్ ఎందుకు? మనిషిని బతికించడానికి కదా ఆపరేషన్ చేస్తాం. ఈ పూజలు జపాలు ఎందుకు? మానసిక ఆరోగ్యం కోసం కదా. మానసిక ఆరోగ్యం రావటం లేదు, పూజలు చెప్పాలో తెలియదు. ఇంక కదా మీరు మోడీ చెప్పే మంత్రంలో మనసు లేదు, మీరు కీర్తనలు చేసే పూజలో మనసు లేదు. ఇది మెషిన్, యంత్రం చేసినట్టు చేయాలి. దాన్ని మీద దాన్ని వేస్తే బియ్యం అలా వచ్చేస్తున్నాయి. మీరు చేసే పూజ, మీరు చేసే జపం కూడా మెకానికల్ గా చేస్తున్నారు. మెకానికల్ గా చేయటం వల్ల మనసులో కూడా ఎఫెక్ట్ పడదు. ఎవ్రీథింగ్ ఇది బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఈ మధ్యన ఐఏఎస్ ఎగ్జామినేషన్స్ లో ఒక ఇంటర్వ్యూ అడిగారు బోర్డు మెంబరు, వాట్ ఇస్ లైఫ్? అతను చెప్పారు, ఫ్యామిలీ లైఫ్ ఇస్ బిజినెస్. లైఫ్ ఇస్ బిజినెస్. వాట్ ఇస్ లైఫ్? లైఫ్ ఇస్ బిజినెస్. ఇంజనీర్లు కంట్రాక్టర్తో బిజినెస్ చేస్తారు, డాక్టర్లు ఇంజనీర్తో బిజినెస్ చేస్తారు, నేత్ర మాటలతో బిజినెస్ చేస్తారు, పాఠం చెప్పేవాడు వాడు మాటలే వాడు బిజినెస్, డాక్టర్ వాడు మెడిసిన్ వాడు బిజినెస్, ఇంజనీర్ కంట్రాక్టర్ బిజినెస్. అదే భక్తి కూడా మనకు బిజినెస్. భక్తి కూడా బిజినెస్ కింద తయారైపోయింది. ఇవాళ పూజ చేసుకున్నాం, ఇవాళ జపం చేసుకున్నాం. కొంతమంది ఎంతో పరిశుద్ధంగా ఉండేవాళ్ళు కూడా మెంటల్ అయిపోయిన వాళ్ళని చూశాను. ఎంతో కొంచెం చాలా నాజుగ్గా మాట్లాడతారు, మాటల్లో మనకి నాజుగ్గా చాలా తెలుగుగా మాట్లాడినట్టు ఉంటారు, స్వచ్ఛంగా మాట్లాడతారు, బాగా ఉంటారు. వాళ్ళకు కూడా మెంటల్ అయిపోయిన వాళ్ళని చూశాను. మీరు చేసిన పూజల వల్ల, మీరు చేసే జపాల వల్ల, మీరు చేసే నోముల వల్ల, మీరు చేసే మరి వ్రతాల వల్ల కనుక మీకు భగవంతుడి మీద విశ్వాసం కనుక తెరక్కపోతే, భగవంతుని పట్ల మీకున్న అనుమానాలు తొలక్కపోతే మీకు ప్రయోజనం ఏం లేదు. దేవుడు అనుగ్రహం లేదు, పరబ్రహ్మ స్వరూపం అనుగ్రహం లేదనుకోవటం ఎలా ఉంటుందంటే, భగవాన్ ఏమన్నారంటే దానికి చెట్లో దిగి పీకి దాకా చెట్లో దిగి నాకు దాహం ఎత్తాలని ఏడ్చుకోడు ఇటువంటి వాడు మన అనుగ్రహం కోరుతున్నాయి అర్థం కూడా అటువంటి వాడు పీకి దాకా చెట్లో దిగాడంట కేకలేస్తున్నాడు అండి, నాకు దాహం వేసిపోతాను, దాహం వేసి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఆయన చెట్లో ఉన్నాడు, నాకు దాహం వేస్తే నాకు దాహం వేస్తే ఎరికేకలు వేస్తున్నాడంట. ఆయన చూసి మనం ఏమనుకుంటాం, మన ఎరికే ఎక్కడ కూడా అటువంటి మన పరబ్రహ్మ స్వరూపంలో పీకి దాకా మళ్ళీ. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని సుఖాల కోసం కోరుకుంటారు, కష్టాలు ఎప్పుడు రాకూడదు. సోదర మహాశయ గారు, మనసులో ఉన్న వంకరలో కష్టాలు తీసినట్టుగా సుఖాలు తీ మనసులో మన మనసులో వంకరలు ఉంటాయని కొద్ది మనం సరే కష్టాలంటే ఎవరికి ఇష్టం ఉండదు, కష్టాలంటే సుఖాలంటే ఎవరికి ఇష్టం, కష్టం అంటే ఇష్టం ఉండదు ఎవరికి. ఏమైనా కష్టం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది? కష్టం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ కష్టం మనసులో ఉన్న వంకరం చేస్తుంది, కానీ సుఖం మటుకు మనసులో ఉన్న వంకర తీ పచ్చికుండ కాలకు కాలకపోతే మనకు పనికిరాదు. పచ్చికుండ కాలాలి, కావనకుండా మనం ఏం చేసుకుంటాం? కుండ కాలితే మనకు ఉపయోగపడుతున్నాం, కానీ కుండ కావకపోతే మనకేం ఉపయోగపడుతుంది? అలా కష్టాలు పడింది మనం కాల్సి జ్ఞానం ఎదురు తీసుకొచ్చి ఆ విషయం రహస్యం మీకు తెలియక అంటే మన కష్టాలు కోరుకోమని కదా నేను చెప్పింది. దైవిక జ్ఞానానికి కష్టాలు వస్తే ఆ కష్టాలు కూడా భగవంతుడు ఇచ్చిన వరాలే ప్రసాదం అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే సుఖం వస్తే దాన్ని ఈ సుఖం వచ్చింది దైవానుగ్రహాలు అనుకుంటారు. మరి సుఖం మీకు దైవానుగ్రహాలు వచ్చిందనుకుంటే ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అది కూడా దైవానుగ్రహాలు వచ్చిందని మీరు ఎందుకు అనుకోరు? మరి సుఖం ఏమో దైవానుగ్రహాలు వచ్చిందనుకుంటారు, మరి కష్టం ఎవరి అనుగ్రహాలు వచ్చింది? కష్టం ఎవరి అనుగ్రహాలు వచ్చింది? మన మనస్సుని కష్టాలు బాగు చేసినట్టు సుఖాలు బాగు. ఒకటి ఇక్కడ ఇక్కడ తేల్చేయండి, మీరు మీ మనస్సు కానీ నా మనసు కానీ మనకు జీవితంలో కావాల్సింది భోగం లేకపోతే యోగం. మన యోగం ఎవరిని కోరుతుంది? భోగాన్ని కోరుతుందో యోగాన్ని కోరుతుంది? ఇక్కడ రెండే ప్రశ్న. మీ ఎదురున్న రెండు ఉన్నారు, మీ ఎదురున్న రెండే రెండు ఉన్న లక్ష్యాలు ఇంకేమీ లేదు. ఒకటి భోగం, రెండు యోగం, ఇంకా మూడోది లేదు. ఒకటి భోగం, రెండు యోగం. యోగాన్ని ఎవడైతే చేతులు పట్టుకున్నాడో వాడికి మోక్షం వస్తుంది, భోగాన్ని చేతులు పట్టుకున్నాడు నరకం వస్తుంది. యోగం అనే రోడ్డు మోక్షాన్ని తీసుకెళ్తుంది, భోగం అనే రోడ్డు నరకాన్ని తీసుకెళ్తుంది. రెండు రోడ్లు మీ ఎదురున్న కనిపిస్తున్నా, ఏ రోడ్డు అంటే మీరు ప్రయాణం చేస్తారు? మీకు కావాల్సింది పెర్ఫెక్షన్ కావాలా, ఎంజాయ్మెంట్ కావాలి? భగవాన్ మాట చెప్పారు, ఉన్న ఉన్నది ఉన్నట్టుగా ఉన్న వస్తువు గురించి ఉన్నట్టుగా చెబితే ఎవరికి ఇష్టం ఉండదని చెప్తారు. కొన్ని మరుగు పెట్టి మహిమలు చేసి ఇలా చేస్తే ఆ సబ్జెక్ట్ని కాంప్లికేట్ చేసి చెబితే ఇష్టంగా ఉంటుంది చాలా మంది. కొంతమంది గురువులు కొన్ని మతాలు ఉన్నదాన్ని ఇంకా కాంప్లికేట్ చేసేస్తారు. ఏం అక్కర్లేదు, మీ మనసులో గోడ కట్టుకోవటం మానేయండి. మీ మనసులో మీరు గోడలు ఏం కట్టుకోకుండా మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీరు రోజు సాయంత్రం ఆకాశం ఒకటి చూస్తాం, రోజు సాయంత్రం ఇంటికాడ మీద ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆకాశం ఉంటుంది, ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆకాశం ఉంటుంది చూస్తాను. మీ ఆకాశం ఉంటుంది చూస్తాను, మీ మనసు ఆరోగ్యం బాగుపడుతున్న మనసు విషయాలు. మనం ఆరోగ్య సముద్రంలో ఉన్నప్పుడు కెరటాలు లేని సముద్రంలో ఉండాలి మనం జ్ఞానం కావాలంటే. కెరటాలు లేని సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటే అప్పుడు ఎప్పుడో రేపు కాదు ఇంకో గంట కాదు ఈ శకంలోనే మీకు మోక్షం వస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసం మీకు తీసుకోవడం జరుగుతుంది ఈ శకం. మీ హృదయంలో విశ్వాసం లేకుండా మేము ముక్కులు మూసుకుంటున్నాం, పూజలు చేస్తున్నాం, ఏదో కష్టపడుతున్నాం కదా, అసలు అహంకారం లేని వాడికి మాట తోడుకూడదు అండి. అహంకారం లేని మనిషికి మాట తోడుకూడదు అండి. అయితే మెంటల్ బాడీ హెల్త్ ఎవడైతే ఎక్కువగా చూసుకుంటున్నాడో, మెంటల్ బాడీని ఎవడైతే జాగ్రత్తగా తన హెల్త్ విషయంలో జాగ్రత్త పడుతున్నాడో వాడికి జ్ఞానం కలిగింది. జ్ఞానం యొక్క దారి చూపిస్తున్నాడు. మీ ఇక్కడందరికీ మీకందరికీ ఎంతో కొంత భక్తి ఉన్నమాట నిజం, శ్రద్ధ ఉన్నమాట నిజం, ప్రేమ ఉన్నమాట నిజం. అందరూ వచ్చారు ఇక్కడికి. కానీ మీ మనసులో ఇప్పటికి కూడా మీకు ఒక నిర్ణయానికి మన గమ్ ఏమిటి, మనం పొందవలసినట్టు గమ్ ఏమిటి అన్న దాంట్లో మీకు ఏమైనా క్లారిటీ ఉందా? మనం పొందవలసింది మీరు పొందారా లేదంటే మనం పొందవలసింది ఏమిటి అసలు? అనే దాంట్లో మీకు ఏమైనా రాజీ కుదిరే రాజీ రాజీకి వచ్చారా స్పష్టత మీకు ఉందా? ఇంకా ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటానండి మనం? ఏమిటండి సాధన 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 అంటే మనసును శుద్ధి చేసుకోవడానికి సాధన, అంతకంటే సాధన ఉందండి. మనసును వదిలేసి మేము సాధన చేస్తామంటే ఎక్కడ కూరుతుంది? మనసును శుద్ధి చేసుకోవడమే సాధన, అంతకంటే సాధన ఉంది మీరు చేసింది. మీరు సాధన చేయటం వల్లే కనుక మోక్షం వచ్చేది నిజమైన మోక్షం కాదు. మీరు సాధన చేయటం వల్లే కనుక ఆత్మ మీరు తెలుసుకుంటారు, ఆత్మ కానే కాదు. మీరు సాధన చేయటం వల్ల ఆత్మ తెలియబడదు. ఈ సాధన చేయటం వల్ల మనసులో అనారోగ్యం పోతుంది అంటే ఆత్మ అక్కడ ఉంది. అంటే మీరు సాధన చేయటం వల్ల ఆత్మ తెలిస్తే అని మీరు సాధన మానేస్తున్న ఆత్మ పోతుందా? మీరు చేసే సాధనలతోటి మనం చేసే గుంజులతోటి ఆత్మకేమి సంబంధం లేదు. మనం చేసే సాధనలనండి, మనం చేసే ఎక్సర్సైజెస్ అని అన్ని మెంటల్ బాడీలో అనేటువంటి డెట్టను దులుపుకో, దుమ్ము దులుపుకో. ఇంటిలోని దుమ్మును ఎలా దులుపుకుంటున్నావు, ఈ మనసులోని దుమ్మును ఎలా దులుపుకో. ఇంట్లోని దుమ్మును మనం ఏ విధంగా చీపుడు కట్ట ఉపయోగించుకుంటున్నావు, ఈ మనసులోని దుమ్మును దులుపుకోవడం ప్రార్థనలో ఉపయోగించుకుంటున్నాం. మన కాలంలో మనసులోని దుమ్ము దులుపుకోవడం కోసం అది మోక్షం అక్కడ రెడీగా ఉంది మన కోసం. నువ్వు సాధన చేయటం వల్ల తెలియబడేది ఆత్మ కాదు, నీ దుమ్ము దుమ్ము కింద పడాలిపోతుంది. నీవు సాధనకి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. ఆత్మ ఎన్నడూ బంధం లేదు, ఆత్మ ఎన్నడూ బంధింపబడలేదు. అంటే దానికి మోక్షం అక్కర్లేదు. ఆత్మ మన హృదయంలో సత్యం ఎప్పుడు ప్రకాశిస్తుంది, అది ఎప్పుడు బంధం లేదు. ఆత్మకు బాండేజ్ అనేది లేనే లేదు. నా అహంకారం నేను బయటపడటం లేదు మోక్షం అనే పేరు పెట్టాను, కానీ దానికి ఆత్మకు బాండేజ్ అనేది లేనే లేదు. ఆధ్యాత్మిక జీవితం ఆత్మ జీవితం ఒకసారి మీరు రుచి చూస్తే ఆ రుచిలోంచి మీ మనస్సు ఇంకా బయటికి కదలదు. ఒక పంచదార కొండ మీద ఒక ఎరచేమ పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం ఆ రుచి మీకు కనుక తెలిస్తే మనసు అక్కడ కాదు. ఆత్మకు మించిన సౌందర్యం లేదు, ఆత్మకు మించిన సత్యం లేదు, ఆత్మకు మించిన సూక్ష్మమైన వస్తువు లేదు. మీకు నిజంగా కనుక ఆత్మ స్పర్శ కనుక తెలిస్తే, ఆత్మ యొక్క ఆవరణలో కనుక మీరు అడుగు పెడితే, ఆత్మ రుచి ఎప్పుడైనా మీ జీవితంలో కొన్ని శకంలైనా కొంచెం అనుభవించి ఉంటే, అప్పుడు మీరు ఏ దేవుని అయితే ప్రార్థిస్తున్నారో ఆ దేవుడు వచ్చి ఎదురున్నా నుంచున్నా మీరు కళ్ళు ఎత్తి చూడాలని ఉండదు. అది ఆత్మ. ఎవడైతే సమస్త లోకాలను నడుపుతున్నాడో, ఎవడైతే సమస్త లోకాలను ఎవడైతే ఏ ఈశ్వరుడు అయితే నడుపుతున్నాడో, ఆ ఈశ్వరుడు మీ ఎదురుగుండా వచ్చి నుంచుంటే మీకు ఆత్మ రుచి కనుక తెలిస్తే ఆ ఈశ్వరుడిని కళ్ళతో కూడా మీకు చూడాలన్నది. అది ఆత్మస్థితి. ఎవడైతే మనసులో మనసు యొక్క ఆరోగ్యం ఎవడైతే సంపాదించిన వాడు సృష్టిని దాటలేదు. మీరు డైరెక్ట్ గా భగవాన్ బోధలోకి వచ్చిన వాళ్ళకి కంపారిటివ్ స్టడీ తక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా మీరు భగవాన్ భక్తులుగా ఉండి భగవాన్ బోధలోకి వచ్చారనుకోండి, మీకు కంపారిటివ్ స్టడీ తక్కువ ఉంటుంది. అంటే మీరు రావటమే భగవాన్ యొక్క స్పర్శలో పడితే, భగవాన్ యొక్క వలలో పడితే మీరు ఈ భగవాన్ యొక్క టీచింగ్లో అవునెచ్చింది తెలియదు. కొంతకాలం దరిద్రం అనుభవించి తర్వాత డబ్బు వచ్చిన వాడికి ఆ డబ్బు విలువ తెలుస్తాం. కానీ పుట్టుకతో ధనవంతుడిగా వచ్చారనుకున్న డబ్బు విలువ సరిగ్గా తెలియదు. కొంతకాలం ఆకలితో బాధపడిన తర్వాత అన్నం దొరికిన వాడికి అక్కడ అన్నం విలువ తెలుస్తుంది. డైరెక్ట్ గా భగవాన్ బోధలోకి వచ్చిన వాడికి భగవాన్ టీచింగ్లోనే విలువ అడగట్టేది. సాధనలు ఏమున్నాయండి? ఎవడో చూపు ద్వారా ఎవడో మాట ద్వారా మనకు జ్ఞానం కలుగుతామంటే ఇక సాధనలు ఏంటని చూసి, వాళ్ళ చూపు ద్వారా మన మనసు పడిపోతుంది, వాళ్ళ మాట ద్వారా మన మనసు పడిపోతుంది, వాళ్ళ స్మరణ ద్వారా మన మాట పడిపోతుంది, మన యొక్క మనసు పడిపోతుంది. ఏంటి మనం చేసే సాధన? కాలాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోకండి. మీరు లోకులు మాటలను గౌరవించడానికే కాలాన్ని వేస్ట్ చేస్తున్నట్టు. లోకులు చెప్పే మాటలకు మీరు గౌరవిస్తున్నారనుకోండి, మీ కాలాన్ని ఖర్చు అయిపోతున్నాడు. ముందు అర్థం చేసుకోండి, లోకులంటే లౌకికులకి దగ్గర అయ్యకొలిది మనసుకు అనారోగ్యం పెరుగుతుంది. లౌకికులకి మనం దగ్గర అయ్యకొలిది మన మనసులో అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే మానవ జన్మ దొరికితే చాలదు. మానవ జన్మ వచ్చిన తర్వాత ఎవరికైతే సత్పురుష సహవాసం దొరుకుతుందో అది ఎన్ని జన్మల సుకృతం ఉండాలో ఆ జీవుడికి నాకు ఆచారస్వామి. మానవ జన్మ ఊటే వస్తే చాలదు. మానవ జన్మ వచ్చిన తర్వాత సత్పురుష భగవంతుని యందు భక్తి, భగవంతుని యందు భక్తితో పాటు సత్పురుష సహవాసం ఏ జీవుడికైతే దొరుకుతుందో ఆ జీవుడు పూర్వజన్మంలో ఎంత సుకృతం చేసి ఉండాలో, వాడికి ఎంత పుణ్యవాడికి పండి ఉండాలో. ఎంతో పుణ్యం ఉంటే ఎంతో సుకృతి ఉంటే అటువంటి జీవుడికి మట్టుకే మానవ జన్మతో పాటు సత్పురుష సహవాసం దైవికంగా దొరుకుతున్నాడు ఆచార్య. సత్పురుష సహవాసం కనుక దొరికితే వాడికి మోక్షం పొందుతాడు నేను చెప్పడం ఎందుకన్నారు ఆచార్యుడు. సత్పురుష సహవాసం కనుక దొరికితే విపరీతమైన గాయాస్తంటే విశీలికరతో పని విధంగా అయితే లేదు, సత్పురుష సహవాసం వల్ల మీ సాధనతో పని లేకుండా మీరు మోక్షాన్ని పొందుతారన్నాడు ఆచార్యులు. గాయాస్తంటే విశీలికరతో పని లేదు, అదే సత్పురుష సహవాసం వల్ల మీ సాధనతో కూడా పని లేదు. అయితే మానవ జన్మ రావటం, భగవంతుడు ఉన్నాడని విశ్వాసం కలగటం, ఈ రెండింటితో పాటు మీకు దైవికంగా సత్పురుషుల సహవాసం కలగటం ఎంతో పుణ్యం యొక్క ఫలితం, పుణ్యం యొక్క పండు అన్నాడు ఆచార్యులు. ఆత్మ అనేది ఒకటి ఉన్నదని దాన్ని తెలుసుకోమని చెప్పేవాడు ఈ లోకంలో మీకు ఎవడూ లేడా? జ్ఞానమే మోక్షం అండి, జ్ఞానమే మోక్షం. దీనికి ధైర్యం ఉండాలి. దుష్ట సహవాసాన్ని ఎంత తొందరగా వదిలేస్తే అంత తొందరగా వాడు ఆత్మ సన్నిధానంలోకి వెళ్తారు. అంతమంది ఉపవాసాలు చేయమంటే చేస్తారు, కానీ సహవాసాలు విడిచిపెట్టమంటే విడిచిపెట్టారు. శరీరానికి స్నానం ఎటు ఉండదు, మనసుకు ప్రార్థన కూడా ఉండదు. మనకున్న అజ్ఞానమే దుఃఖం రూపంలో వస్తుంది, మనకున్న అజ్ఞానం రాగద్వేషాల రూపంలో వస్తుంది. యథార్థం చెప్పాలంటే ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇది అబద్ధం కానీ ఆత్మ లేదు, ఇది స్వప్నమే. నేను ఎలా మనం కూర్చొని మాట్లాడుకోవటం స్వప్నమే కానీ ఆత్మ అబద్ధమే. మనం ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇది అబద్ధం, నిజం కాదు, ఇది అబద్ధం కానీ ఆత్మ అయితే ఇదంతా అబద్ధం అయితే ఆచార్యవాడు ఇదే ప్రశ్నించారు. ఇదంతా అబద్ధం అయితే ఈ బోధలు ఈ గొడవని ఎందుకన్నారు ఆచార్యులు? ఎంత అబద్ధం అంటున్నారు కదా ఈ బోధ, మీరు నేను చెప్పటం మీరు వింటాం అని ఎందుకన్నారు ఆచార్యులు? కానీ ఇదంత కళ అన్నారే. మీరు రాత్రి నిద్రలో ఉన్నారనుకోండి, నిద్రలో సింహం మీకు స్వప్నంలోకి వచ్చిందనుకోండి, ఆ నిద్రలో మీకు స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో ఏదో కళ కడుతున్నారు మీరు, ఏదో కళ వస్తుంది స్వప్నంలో, ఏదో కళ జరుగుతుంది మీకు. ఆ కళలో మీకు సింహం వచ్చింది, సింహం వచ్చినప్పుడు మీకు భయం వేసి మెలకు వస్తుంది. కళలో సింహం రా వచ్చిన మాట అబద్ధమే, కానీ మీకు మెలకు వచ్చిన మాట నిజం. కానీ కళలో సింహం వచ్చిన మాట అబద్ధమే, కానీ మెలకు వచ్చిన మాట నిజం. అయితే మన ఈ బోధలు ఈ చెప్పుకోవడం ఎన్ని అబద్ధమే, వ్యవహారంలో వ్యవహారం సత్యాలి కానీ ఎవరిది కానీ వీటి వల్ల దీనివల్ల వచ్చే ఆత్మ యొక్క జాగృతి, ఆత్మకు సంబంధించి మెలకు మటు నిజం. ఈ బోధ మటు కాబట్టి అంటే ఈ బోధ ఎలా ఉపయోగపడుతుంది మీకు? కళ్ళలో వచ్చిన సింహం ఎలా ఉపయోగపడుతుంది? కళ్ళలో వచ్చిన సింహం అబద్ధం కానీ మీకు మెలకు రావడం నిజం. అదేవిధంగా ఈ భగవంతుడు చెప్పినటువంటి ఈ బోధ కూడా మనకి వ్యవహారంగా అసత్యమైనప్పటికీ ఆత్మయపు ప్రేమ ఆత్మయపు తీసుకుని మరి మెలుపు చేస్తుంది. అది అవకపోయినప్పుడు జగత్తంతా స్వప్నం, మరణించడం కూడా స్వప్నం. ఆ మరణించడం కూడా నిజం అనుకోకుండా అది కూడా కాలే. మరి జన్మిస్తాం, మరి కొత్త శరీరం వస్తుంది, అది కూడా నిజం అనుకోకుండా అది కూడా కాలే. ఆత్మ తప్పించి ఎక్కడ విహరించినంత స్వప్నం అవుతుంది. సోదర మహాశయుల జీవలక్ష్మి వలన వాడికి జ్ఞానం రాదు. ఎవరికైతే జీవలక్ష్మి ఉన్నాయో వాడికి జ్ఞానం రాదు. మన మెంటల్ బాడీ ఇప్పుడు జ్వరంతో ఉంది, అంచేతే మనకు సత్యం తెలియదండి. న్యాచురల్ స్టేట్కి రావాలి. మన నార్మల్ స్టేట్కి వస్తేనే కానీ జ్వరం తగ్గి న్యాచురల్ స్టేట్కి నార్మల్కి వస్తేనే కానీ ఆకలి కొట్టాలి. అదే నీ మనసులో జ్వరం తగ్గితేనే కానీ భగవంతుడు చెప్పిన మాటల మీద రుచి దొరకదు. నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కానీ, చిరాకు వచ్చినప్పుడు కానీ, ఎమోషన్ వచ్చినప్పుడు కానీ చూస్తాను మీ శరీరం కొంచెం వేడెక్కినట్టు ఉంటుంది. నేను చెప్పినాను మీరు నమ్మొద్దు, మీరు టెస్ట్ చేసుకొని పరిచేసి ఇంటికంటే నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కానీ, లేదా లస్ట్ వచ్చినప్పుడు కానీ, అది ఎమోషన్ వచ్చినప్పుడు కానీ మీరు ఇంటికాడ చూసుకోండి, మీ బాడీలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే మనసులోనే వేరే సరైన శరీరంలో ఉద్దుకొచ్చు. ఈ రెండు అది నాకు అవసరం. సోదర మహాశయుడా, మనస్సులో ఉన్న దోషాలకి మళ్ళీ శరీరం నుంచి చిక్షిస్తాడు, మనసులో ఉన్న దోషాలకి మళ్ళీ శరీరం నుంచి దీక్షిస్తాడు. మనసులో ఉన్న దోషాలని మళ్ళీ శరీరంలోకి వచ్చి బయటకు పోగొట్టుకోవలసిందే కానీ, నువ్వు తప్పు చేసావో శరీరాన్ని ఇస్తాడు శిక్షిస్తాడు, మంచి చేసావో శరీరాన్ని ఇస్తాడు శిక్షిస్తాడు, చెడ్డ చేసావో శరీరాన్ని ఇస్తాడు శిక్షిస్తాడు. అంటే శరీరాలు ఉండగా ఎవడైతే దోషాలలోంచి విముక్తి పొందాడు వాడికి జన్మ రాహిత్యం, కానీ మనసులో దోషాలు ఉండగా వాడి శరీరాలు వస్తున్నాయి. మనస్సే దేహంగా పరిణమిస్తాడు. మన మనస్సు మంచి మనస్సు రావచ్చు, చెడ్డ మనస్సు రావచ్చు, కానీ మనస్సు దేహంగా పరిణమించింది కూడా మనస్సే. కోరికలే దేహం యొక్క రూపం భావిస్తాయి. వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలే, వాడి వాళ్ళ యొక్క సంస్కారాలు, వాడి వాళ్ళ యొక్క బలహీనతలే అలా శరీరాల రూపం దాల్చింది. మనిషి ఒక పొరపాటు చేశాడు అనుకోండి, ఆ పొరపాటు శరీరం ఇవ్వకుండా ఎలా శిక్షిస్తాడు? శరీరం ఇస్తాడు శిక్షిస్తాడు. అలాగే మనిషి ఒక పుణ్యం చేశాడు అనుకున్నాడు, శరీరాన్ని ఇస్తాడు శిక్షిస్తాడు. ఇది ఎక్కడన్నా ఇది న్యాచురల్లా? ఇది ప్రకృతి యొక్క చట్టం, ఇది పుణ్యపాపాల యొక్క భయం. రాగద్వేషాలు పుణ్యపాపాలు ఎందులోంచి వస్తాయి? రాగద్వేషాలు నుంచి వస్తాయి. కామక్రోధాలు ఎందులోంచి వస్తాయి? ఎన్నో పాటల కలిసి చెబుతారు కానీ మెయిన్ లైఫ్ కి డిజలైక్స్ రాగద్వేషాలు. రాగద్వేషాల నుంచి పుణ్యపాపాలు వచ్చి, రాగద్వేషాల నుంచి కామక్రోధాలు వచ్చి, రాగద్వేషాలు ఏమంటే కామక్రోధాలు లేవు. అజ్ఞానం అంటే ఇప్పుడు కామక్రోధాల్లో రాగద్వేషాల్లో. అయితే భగవాన్ ఏం చెప్పండి? వీటి గురించి మీరు ఆలోచించకండి, నిరంతరం ఆత్మ చింతించండి, ఆత్మ గురించి వినండి, ఆత్మ గురించి మరణం చేయండి, నిరంతరం ఆత్మ గురించి స్మరించగా స్మరించగా ఈ బలహీనత నుంచి మీకు తెలియకుండా మీరు దూరం అయిపోతారు అని చెప్పారు. మీరు నిరంతరం ఆత్మని ఆత్మ గురించి చింతించగా చింతించగా, ఆత్మ గురించి మరణం చేయగా చేయగా, ఆత్మ గురించి శ్రవణం చేయగా చేయగా, ఈ జ్ఞానం గురించి శ్రవణం చేయగా చేయగా మీరు ఏదైనా బలహీనతలు ఉన్నప్పటికీ వాటి గురించి మీరు ఆలోచించక్కర్లేదు, నేచురల్గా వాటి నుంచి దూరం అయిపోతారు. మీరు ఏదైతే గమ్యంగా పెట్టుకున్నారో దాన్ని స్మరించుకున్నారు. మీరు ఏది చేస్తే మంచి ఆత్మకు మీరేం చెప్పక్కర్లేదు, ఆత్మకు తెలుసు మీకంటే ఎక్కువ. మనకు అహంకారం అనుకున్న తెలివితేటలు కూడా లేవనుకోకుండా ఆత్మ ఆత్మ అందమైనది, ఆత్మ సత్యమైనది, ఆత్మ తెలియంది, ఆత్మ నాలెడ్జ్. ఆత్మ జడ వస్తువు కాదు, నాలెడ్జ్తో పొందుకుంది. నాలెడ్జ్ యొక్క మరొక రూపమే ఆత్మ. ఆత్మలో ఇగ్నోరెన్స్ లేదు, నాలెడ్జే ఉంటుంది. బుద్ధిలో కనుక చిన్న దోషం ఉంటే, మీరు చిన్న గుర్తుపెట్టుకోండి, బుద్ధిలో కనుక చిన్న దోషం ఉంటే, చిన్న దోషం చాలు, ఆ చిన్న దోషం కూడా భగవంతుడు చెప్పే మాట మిమ్మల్ని నమ్మకం. మీరందరూ మంచి వాళ్ళు అనుకోండి, ఏదో చిన్న దోషం ఉందనుకోండి, బుద్ధిలో పెద్ద దోషం కాదు, ఏదో చిన్న దోషం ఉందనుకోండి, అలా ఆ దోషం కూడా ద్వేషం కింద పరిణమించి భగవంతుడు చెప్పే మాటలు మిమ్మల్ని నమ్మనవలన్న దోషం. మనం చూసే దృశ్యాల్లో జాగ్రత్తగా ఉండాలి, వినే మాటల్లో జాగ్రత్తగా ఉండాలి, తినే తిండిలో జాగ్రత్తగా ఉండాలి, కట్టుకునే గుడ్డలలో జాగ్రత్తగా ఉండాలి. ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండి చేరు చుట్టూరు కంచి ఎలా వేస్తారో అలా మన జీవితం చుట్టూరు కంచి వేసుకుని, వైరాగ్యం అనే కంచి చుట్టూరు వేసుకుని ఏదైనా జాగ్రత్తగా బతికితే, ఒళ్ళి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బతికితే ఏమైనా దారి కనిపిస్తుంది లేకపోతే లేదు. చేయని చుట్టూరు దూడదీయకుండా కంచి ఎలా వేస్తారు అలా మన చుట్టూరు వైరాగ్యం అనే కంచి వేసుకుని కొంచెం ఏమైనా ఎదరకెళ్తే దారి కనిపిస్తుంది. ఈశ్వరుడు తప్పించి మనం అందరం చాలా సుఖంగా ఉండాలని కోరుకునే మనుషులు ఎంతమంది ఉన్నారు. నీకు భగవంతు అంటే నీకు ఇష్టం లేదు, ఇప్పుడు మీరు అందరూ సుఖపడాలని భగవంతుడి కంటే ఎక్కువ కోరుకునే మనిషిని చూశారు. నా మాటలు వినపట్టం లేదు, నా మాటలు నీకు వినపట్టం లేదా? మీరందరూ సుఖంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు, మీరందరూ హ్యాపీగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. భగవంతుడి కంటే మీరందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకునే మనిషిని ఒకరిని చూశారండి ఈ సృష్టి. ఈ లోకంలో జనాన్ని ప్రేమిస్తున్నట్టుగా కూడా మీరు భగవంతుని ప్రేమించలేరా? నిజంగా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాడే, మీ స్వార్థం కోసం కూడా మీరు భగవంతుని ప్రేమించలేరు. మీ స్వార్థం కోసమే మీరు భగవంతుని ప్రేమించడం నేర్చుకోరా. భగవంతుడి కంటే నా క్షేమం కోరేవాడు ఈ లోకంలో ఎవరున్నాడు అనే మాట మీరు మంత్రం అలా మీ గుండెలో దాచుకోండి. ఉన్నది ఒకటే వస్తు, ఒకడో నేను మాని మండలించి వచ్చి వారు ఎవరు దీన్ని జాలమారినారు. ఉన్నది పరబ్రహ్మ వస్తువు, ఉన్నది ఒకటే అది ఆచార్య వారు చెబుతున్నారు. ఉన్నది ఒకటే వస్తువు, మరి ఉన్నది ఒకటేనట్టు ఈ ప్రపంచము, ఈ జీవులు, ఈ జగత్తు, ఈ మా ఇదంతా ఉన్నది ఒకటే కదా. ఇంత గందరగోళం వచ్చేసింది అంటే ఉన్నది ఒకటే వస్తువు. ఒకడో నేను మాని మండలించి వచ్చి వారు ఎవరు దీన్ని జాలమారినారు. సోదర మహాశైలరా, మీరు ఆత్మను తెలుసుకుంటేనే కానీ ప్రకృతి మనం విడిచిపెట్టండి. ప్రకృతి మనకు రోగాలను తీసుకొస్తుంది, దేహాలను తీసుకొస్తుంది, సందేహాలను తీసుకొస్తుంది, సంశయాలు తీసుకొస్తుంది, జన్మలు తీసుకొస్తుంది, అనారోగ్యాలు తీసుకొస్తుంది. ఈ చారు పుట్టికలు మార్కెట్లో మనకు ఎన్నిసార్లు ఈ మార్కెట్లో తిరగలం, ఎన్నిసార్లు మళ్ళీ మనం మరణించాలో, ఎన్నిసార్లు జన్మించాలి, ఎన్ని శవాలను మొయ్యాలో, ఎన్ని శరీరాలను మోసుకు తిరగాలి. నిజమైన వస్తువు మన హృదయంలో ప్రకాశిస్తుంటే ఎక్కడనో వస్తువును వదిలేసి ఎక్కడో వెతకడం కోసం మనం ప్రయత్నం చేస్తుంది, ఇదే మాయ కాదు, ఇదేంటి మాయ? విష్ణు భక్తులు రాలా నమ్మాల వారు చెప్పారు, ఓ స్వామి నీవు వేరు నేను వేరని అనుకున్నాను ఇంతకాలం. ఓ పెరుమాళ్ళు, పెరుమాళ్ళంటే పెద్దవాళ్ళం అంట. పెరుమాళ్ళు అంటే అర్థం ఏంటండి? పెద్దవాళ్ళం. ఎవరు పెద్దవాడు? దేవుడు ఒక్కడే పెద్దవాడు. లోకం పెద్దవాడు ఎవరండి? ఈ లోకంలో ఎవరండి పెద్దవాడు? ఈ లోకంలో దేవుడు ఒక్కడే పెద్దవాడు. ఓ పెరుమాళ్ళు, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరని అనుకున్నాను, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరని అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసిందన్నాడు. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసిందన్నాడు. ఏమని తెలిసింది? నేను లేరు ఉంటున్నామని. అంటే జీవుడు లేరు, దేవుడు ఉన్నాడు. ఓ పెరుమాళ్ళు, ఇంతకాలం నువ్వు వేరు నేను వేరని అనుకున్నావు, కానీ ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వే ఉన్నావు, నేను లేను. మనం ఏమనుకుంటున్నావు? నేను ఉన్నాను, దేవుడు లేడు అనుకుంటున్నాను. మనం ఏమనుకుంటున్నావు అంటే నేను ఉన్నాను, దేవుడు లేడు అనుకుంటున్నాను. ఈ నమ్మవారు ఏం చెప్పాడు? నమ్మవారు మంచివాడు పాపం. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు లేడు నేను ఉన్నాను అనుకుంటున్నాను అనుకుంటున్నాను. నమ్మాలి వాడు ఏమనుకున్నాట? నువ్వు ఉన్నమాట నిజమే, నేను ఉన్నమాట నిజమే. నమ్మాలి వాడు, నమ్మాలి ఎలా చెప్పాడు ఇప్పుడు? మన మీద మంచివాడు నమ్మాలి వాడు, భక్తుడు కదా. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు లేడు మనం ఉన్నాం అనుకుంటున్నాం. వాళ్ళు నమ్మాలి వాడండి, వాళ్ళు లోకాన్ని యొక్క క్షేమం ఏంటో, అతను పుట్టి తల్లి కడుపులోంచి పుట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు మలం ఉడిచిపెట్టలేదు, మాత్రం ఉడిచిపెట్టలేదండి. మరి తల్లిదండ్రులు తీసిపోతారు. తల్లిదండ్రులు నమ్మాల వారు, తల్లి నమ్మాల వారు ఎంతకాలం 16 ఏళ్ళు 18 ఏళ్ళు బతికాడంటే ఈ లోకంలో. తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక మూత్రం బయటికి రావడం లేదు, మలం బయటికి రావట్లేదు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఈ మనకి మలం రావడం లేదు, మూత్రం రావడం లేదు, వైద్య డాక్టర్లు ఏం చేయలేకపోతున్నారు. అది మనం రాదు, మూత్రం రాదు మాట మాట్లాడతారు. అప్పుడు ఏం చేశారు, ఒక 5 సంవత్సరాలు పెంచారు. వీడు ఎందుకు మాకి వీడు సొడ్డగా ఉన్నాడు, మనం బయటకు రావడం లేదు, మోసం బయటకు రావడం, ముద్దు మాట్లాడదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు దేవుడు మనం ఎక్కడ తీసుకెళ్లి నదిలో పడేస్తాం సముద్రంలో పడేస్తామని తీసుకెళ్లి, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తల్లిదండ్రులు తమిళనాడులోనే జరిగినది ఒక గుళ్ళో తీసుకెళ్లి ఆ గుళ్ళో ఉయ్యాలు కట్టి ఆ ఉయ్యాల్లో పడుకు పెట్టి ఇంటికి వెళ్తారు. ఇంకా మనకాడికి సమానం లేదు, ఇంకా ముద్దు ముచ్చటం లేదు అని ఒక వాళ్ళు అని అందరూ పెట్టి ఉయ్యాలో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని నడిచి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయి ఇచ్చాడు వాడు, లోకం కోసం మనం కోసం వచ్చేవాడు, తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయి ఇచ్చాడు వాడు నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయి ఓ చెట్టు త్వరలో కూర్చున్నాడు. పుస్తకాలు రాలేదు, ఉపన్యాసాలు చెప్పలేదు, ఓ చెట్టు త్వరలో కూర్చున్నాడు. అక్కడ కొంతమంది మహాత్ములు వచ్చే వాళ్ళు చెప్పిన రికార్డు చేసుకున్నారు. వాడి జీవితంతో చెట్టు త్వర వాడి నివాసం ఉంటారు ధర్మాధార 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు చెట్టు త్వరలో ఉన్నాడు. 16 సంవత్సరాలు ఎన్నో స్తోత్రాలు చెప్పాడు విష్ణువు లేదు, చెప్పి 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 ఆఖరణ చెప్పాడు. ఈ మాట నీ మీద ఇన్ని స్తోత్రాలు చెప్పాను, నిన్ను భజన చేశాను, నీ కీర్తన చేశాను పెరుమాళ్ళు, నేను సాధన చేసి నేను తెలుసుకున్నావు, అసలు సాధన చేయడానికి ఒకడు ఉంటే కదా సార్, నువ్వు ఉన్నావు అని నేను లేను ఇప్పుడు కదా నాకు తెలిసింది. పెరుమాళ్ళు అంటే భగవంతుడు అంటే నమ్మాలి వారికి ఎంత ఇష్టం అంటే మన రామకృష్ణ నోడు చూడనుకోవడం కూడా ఆయనకి ఇష్టం అంటే ఈ నోడుతో దేవుడి యొక్క నామాన్ని ఎన్ని తీసేస్తున్నాం, ఏం భక్తి చూడండి, భక్తిని ఎంత ఎంత శిఖరానికి తీసుకెళ్లారో చూడండి. మన అరే రామ అరే కృష్ణ ఇలా అనుకుంటాం కదా, ఈ మాటలో కూడా నమ్మాలి వారికి ఇష్టం, అరే రామ అరే కృష్ణ అనుకోవడం కూడా ఎందుకు దైవ ఆ ఎంగిలి నోట్లో పడేసి ఆ దేవుని నైలు తీసేస్తున్నారు, ఈ పాజి నోట్లో పడేసి ఆ దేవుణ్ణి అపరిశుద్ధం చేసేస్తున్నారు, ఈ నోట్లో పడేసి అది వినలేక తప్పు తల ఉంచుకుని కీర్తన కూడా తీసుకోవడం కదా. అటువంటి భక్తిని ఎంత శిఖరాలను తీసుకెళ్లాడని నమ్మాలి వాళ్ళు. రామకృష్ణ కూడా ఆయన అనుకోడు కాదు, మరి ఏ అనుకోవడం కాదు, మరి ఈ నోట్లో భగవంతుని నామాన్ని పెట్టడం ఎందుకు, భగవంతుని నోట్లు ఈ అపరిశుద్ధమైన నోట్లో భగవంతుని నచ్చాడు. ఆ భక్తి చూడండి, ఆ హృదయంలో ఉన్న ప్రేమ చూడండి, ఎంత దూరం తీసుకెళ్ళాడు. ఇదంతా వెళితేనా కింద మనకు కనిపించవచ్చు. మెడ్రాస్ మైలపూర్లో రామకృష్ణ నాటను పెట్టినప్పుడు కొత్తలో ఆ సరిగ్గా బిల్లింగ్ అది లేనప్పుడు రామకృష్ణుని పేరు పెట్టుకున్నాడు రామకృష్ణుడు. రామకృష్ణుడికి విపరీతమైన ప్రేమ, రామకృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ గల వాడు ఒక్కడే, అతను రామకృష్ణ ఆనంద్ వారికే పెట్టాడు ఆ పేరు. రామకృష్ణుడి పేరు వివేకానంద కూడా పెట్టుకోలేదు, ఒక్కడే రామకృష్ణ ఆనంద్ పెట్టాడు, వాడికి పెట్టాడు రామకృష్ణ ఆనంద్. అతను మెడ్రాస్ మట్ట స్థాపించాడు మైలపూటిలో ఉన్న మెడ్రాస్. అతను అట్ల పాపం ఆ రామకృష్ణ వ్యాసరకాలి మెడ్రాస్లో ఎండల బాగా కాస్తుంటే రామకృష్ణుడి పటానికి విసిరి కలిసి విసిరి కూడా అట్టండి ఆయన గుడికి రత్నముల పటానికి. అది రామకృష్ణుడి యొక్క ముందు తాజాగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ రై కట్టినప్పుడు ఎప్పుడైనా చినుకులు పడితే చలి పెడతానేమో వర్షం చూస్తానేమో రామకృష్ణుడి యొక్క పటాన పటం కింద చూడలేదే, కేవలం సజీవంగా ఉన్నట్టు రక్త మాంసాలు ఉన్న మనిషిని ఎలా చూశాడు ఆ పటాన కూడా అలాగే అందుకే అంత భక్తి కాబట్టి రామకృష్ణ గురువు మీద అంత భక్తి కాబట్టి ఆయనకి రామకృష్ణుడు రామకృష్ణుడి పేరు కూడా నేను కూడా పెట్టుకోను, అతనికే నిజమైన భక్తి ఉంది అంటే అతనికే పేరు పెట్టాడు వివేకానందుడు రామకృష్ణ పరమ రామకృష్ణుడు రామకృష్ణానంద అతనికి అతనే మెడ్రాస్లో మొట్టమొదటి రామకృష్ణ మఠపరిశీలన చేసినవాడు. వివేకానంద ఎక్కడో కలకత్తాలో శరీరం విడిచిపెడితే అంటే మొట్టమొదటి హృదయంలో ఓ రామకృష్ణానంద చెప్పి అతని శశి అనేవారు, శ్రీ రామకృష్ణానంద శశి అనేది పిలిచేవారు. ఓ శశి నేను వెళ్ళిపోతున్నాను, ఓ శశి నేను వెళ్ళిపోతున్నాను, మనిషి ఏ విధంగా అయితే ఉమ్మేస్తాడో అది నీ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను శశి, నేను వెళ్ళిపోతున్నాను శశి అన్నాడు. ఎక్కడ కలకత్తా ఎక్కడ మెడ్రాస్ ఇంకే బలవంతాన్ని పంపాడు మెడ్రాస్ కలకత్తాని విడిచిపెట్టి, నువ్వు మెడ్రాస్లో కొంతకాలం ఉండాలి అక్కడ మఠం అభివృద్ధిలోకి తీసుకురావాలని నరేంద్ర అక్కడ బలవంతాన్ని పంపి చివరి రోజుల్లో మళ్ళీ చూడటానికి ఇద్దరికి అవకాశం లేకపోతే మరి అతని శరీరం విడిచిపెట్టేటప్పుడు చెబుతున్నాడు అతని హృదయంలో, ఓ శశి నేను వెళ్ళిపోతున్నాను శశి, ఎలా వెళ్ళిపోతున్నాను, మనిషి ఉన్ని ఎలా చేస్తాడో బయట నా శరీరాన్ని నేను ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాను శశి అంటే మళ్ళీ ఉత్తరం రాలేదు. వివేకానంద శరీరం విడిచిపెట్టినట్టు స్ఫురించిన శశి మద్రాసు. భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్పారు జీవుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవుడు ఎలా ప్రయాణం చేస్తున్నాడో కూడా జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది. జ్ఞానికి భగవంతుడికి తేడా ఉండలేదు, జ్ఞానికి భగవంతుడికి తేడా చూడటం అపచారం. మనకున్న భక్తి నిజమైన భక్తి అయితే యథార్థమైన భక్తి అయితే భక్తి కూడా ముక్తి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసును గందరగోళం పెట్టుకోవద్దు, మీ హృదయానికి మీ మనసును కానీ ఏమి గందరగోళం పెట్టుకోవద్దు. మీరు గందరగోళం పెట్టుకుంటున్నారో మళ్ళీ సారణం చేసి మళ్ళీ వెనక్కి రావాలి, సారణం చేసి ఇదంతా ప్రయత్నం చేసి మళ్ళీ మనసును సరైన కండిషన్లో పెట్టుకోవచ్చు. మీరు గందరగోళం పెట్టుకునే బండి మీరు నష్టపోతారు, మీ శరీరానికి నిజంగా అనారోగ్యం వచ్చి మీరు పెద్ద నష్టపోయేది ఏముండదు. మీకు డబ్బు ఏమైనా కొంచెం తక్కువగా ఉన్నా మీరు నష్టపోయేది ఏమీ లేదు, మీరు ఇక చదువులు తక్కువగా ఉన్నా మీరు నష్టపోయేది ఏమీ లేదు, కానీ నిజంగా మీ మనసు మాట మాటకి మీ మనసు మీ హృదయాన్ని గందరగోళంలో పెట్టుకుంటే మళ్ళీ అంత ప్రయత్నం చేసి రావాలని తీసి ఆ గందరగోళం తగ్గించుకోవాలి. అశాంతమైన మనస్సు కానీ అశాంతమైన హృదయం కానీ భగవంతుడి యొక్క దారి చూపించదు. సాధ్యం ఉంటారు ఎమోషన్కు దూరంగా ఉండండి. ఎమోషన్ డివోషన్ కాదు. చాలా మంది ఎమోషన్ డివోషన్ అనుకుంటారు, ఎమోషన్ డివోషన్ కాదు. శ్రీరామచంద్రమూర్తికి వాసుదేవస్వామికి జ్ఞానం కలిగిందా? వాళ్ళకి జ్ఞానం ఉన్నదాని ఒకసారి రమణస్వామి వాళ్ళు ప్రశ్న అడిగారు. వాళ్ళిద్దరికి జ్ఞానం ఉందా? వాళ్ళిద్దరి జ్ఞానులేనా అని ఒకసారి రమణస్వామి ఎవరో ప్రశ్న అడిగారు. అప్పుడు రమణస్వామి చెప్పిన ఆన్సర్ చూడండి, ఎవరి పేరు స్మరిస్తా అంటే మనకు జ్ఞానం కలుగుతుంది, వాళ్ళ జ్ఞానం లేకుండా ఉన్నారా? రాముడు నామం స్మరిస్తే మనకు జ్ఞానం వస్తుంది, కృష్ణుడు యొక్క నామం స్మరిస్తుంటే జ్ఞానం, వాళ్ళ పేరు స్మరిస్తాంటే మనకు జ్ఞానం వచ్చేస్తాంటే వాళ్ళ జ్ఞానం లేకుండా ఎలా ఉంటారో అన్న. ఎంత వండర్ఫుల్ రిప్లై అంటే బ్యూటిఫుల్ రిప్లై చూడండి. అంటే మీ మానసిక సౌందర్యాన్ని పెంచుకోండి. ఇంతకీ 7 రోజుల సబ్జెక్ట్ ఏంటి? మీ మెంటల్ డ్యూటీని, మీ మెంటల్ స్ట్రెంగ్త్ని, మీ కాన్సన్ట్రేషన్ని, మీ డివోషన్ని, మీ మెడిటేషన్ని, మెంటల్ లైఫ్ని. మెంటల్ లైఫ్ ఎలా ఉంటుంది రుచి చూడండి ఒకసారి. మానసిక జీవితం ఎలా ఉంటుందో, మీరు ఇంతకాలం అనేక వస్తువులు రుచి చూశారు కదా, ఎన్నో వస్తువులు రుచి చూశారు, మీ మానసిక జీవితం కూడా రుచి చూడండి. మీరు రుచి చూడకుండా ఏమి విడిచిపెట్టారు ఇప్పుడు వరకు? అన్ని రుచి చూస్తున్నారు. అదే మీ మానసిక జీవితం కూడా సరే రుచి చూడండి. రుచి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుంది. ఏ చదువు అయితే మన మనసు యొక్క లోతుల్ని పెంచలేదు, ఏ చదువు అయితే మన మనసును విశాలం చేయలేదు, అది చదువు కానే కాదు. లవ్ గాడ్, ఆల్వేస్ లవ్ గాడ్. భగవంతుని ప్రేమించండి, మరింతగా ప్రేమించండి. మోర్ అండ్ మోర్, మరింత మరింత ఎక్కువగా ప్రేమించండి. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మీ యోగక్షేమాలు భగవంతే కంటే ఎక్కువ కోరేవారు లేదు. లవ్ హిమ్, ఆల్వేస్ లవ్ హిమ్. మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్ లవ్. ఒకవేళ భగవంతుని మీకు ప్రేమించడం లేదనుకోండి, మీరు భగవంతుని నేర్చుకోండి. డబ్బు లేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? డబ్బు సంపాదించడం నేర్చుకుంటారు. చదువు లేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చదువుకోవడం నేర్చుకుంటారు. గౌరవాల కోసం కొంతమంది గౌరవాలు సంపాదించడం కోసం ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు. అదేవిధంగా భగవంతుని ప్రేమించడం మీకు చేత కదనుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. మనకు డబ్బు లేకపోతే డబ్బు సంపాదించుకోవడం నేర్చుకోవట్లేదు. అలాగే భగవంతుని ప్రేమించండి. ఏమన్నా ఎలా ప్రేమించాలి భగవంతుని మాకు చేత కదంటే నేర్చుకోండి. లవ్ హిమ్, ఆల్వేస్ లవ్ హిమ్. మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్ లవ్. మీ రోజులన్నీ భగవంతుడి కోసం ఖర్చు పెట్టండి. ప్రతిరోజు కూడా భగవంతుడి కోసం ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నించండి. ఎన్ని రోజులు ఇస్తున్నారు మీరు? 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవిస్తున్నారు కదా. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు మేము ఈశ్వరుడికి సమర్పిస్తున్నాం? రోజులు ఎన్ని గంటలు ఈశ్వరుడికి ఇస్తున్నాం? 24 గంటల్లో ఒక 8 గంటలు నిద్ర తీసేయండి, ఇంకా 16 గంటలు ఉంటాయనుకోండి. 3 8 24, ఒక 8 గంటలు నిద్ర తీసేయండి, ఇంకా 2 16 గంటలు ఉంటాయనుకోండి. ఈ 16 గంటలు మనం జాగ్రత్తలో వస్తామనుకోండి. 16 గంటల్లో 16 నిమిషాలు ఏమైనా ఇస్తున్నామని ఈశ్వరుడికి ఇస్తే మిగతా టైం అంతా ప్రకృతి. కొంతమంది అంటారు మీ అభివృద్ధిలోకి రావటం లేదండి. 16 గంటల్లో 16 నిమిషాలు ఈశ్వరుడికి ఇచ్చి మిగతా టైం అంతా ప్రకృతిని స్మరిస్తా అంటే వాడు అభివృద్ధిలోకి వస్తాడు. ఇంకా వాడు సంపాదించింది 1 రూపాయి, ఖర్చు 3 రూపాయలు, ఇంకా 20 ఉంటుందడికి. 1 రూపాయి సంపాదిస్తున్నాడు, సంపాదించిన మాట నిజమే. ఖర్చు ఎంత పెడుతున్నాడు? 3 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, నిలవ ఎలా ఉంటుంది? నేను 16 గంటల్లో 16 నిమిషాలు ఏమో దేవుణ్ణి స్మరిస్తున్నాను, మిగతా టైం అంతా ప్రకృతిని స్మరిస్తున్నాను. నేను అభివృద్ధి అవుతున్నాను, ముందుకు వెళ్తున్నాను, వెనక్కి వెళ్తున్నాను. భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నం చేయకండి. భగవంతుడు తెలివి తక్కువడు కాదు, భగవంతుడు డాన్స్ కాదు. మీ హృదయంలో ఉన్న తలంపు మీకు తెలియకముందే తెలుసు. మీ హృదయంలో ఏ తలంపు ఉందో వాడు ఇస్తున్నాడు. తలంపు వస్తేనే కానీ నాకు తెలియదు నా హృదయంలో ఈ తలంపు ఉందో. తలంపు వచ్చే వరకు నాకు తెలియదు. తలంపు పుట్టక ముందు కూడా నా హృదయంలో ఏ తలంపు ఉందో వాడికి తెలుసు, వాడు ఇస్తున్నాడు. ఓ శాంతి, శాంతి, శాంతి.